ఆయన పెందలక్కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమడివైన తండ్రి, కృప కలిగిన దేవ, యువదకాల సమయం ముందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మేము వచ్చి మీ వాక్యమును ధ్యానించవల్లని ఆశించుచుండగా మా హృదయాంతరంగంలో మీ యొక్క వెలుగును కలిగించండి. మీ యొక్క వాక్యము మా హృదయములకు వెలుగును మాకు త్రోవ చూపేదిగాను ఉండునట్లుగా ప్రభువా ఈ సమయమును మాకు ప్రయోజనకరంగా చేయండి. క్రీస్తునామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 1:35-38 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగాని బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయనను వెతుకుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదం రండి, హిందు నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ యొక్క ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా ప్రభువునందు దినదినాభివృద్ధి చెందుతున్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగమును అనేక సార్లు మనం చదివి ఉంటాము. అయితే దీనిలో వ్రాయబడినటువంటి అంశములను మన బ్రతుకులోనికి తీసుకుని మన యొక్క అనుదిన చర్యగా దానిని ఎంతమంది మరల్చుకున్నాము నాకైతే తెలియదు. అయితే ఈ దినమందు ఈ వాక్యమును చదవాలని, దీని గురించి కొంత ధ్యానించవలనని నేను ఆశిస్తూ ఉన్నాను. మొదటగా ఈ వాక్య భాగంలో ప్రభువును గురించి చెప్తూ ఉన్నారు. తర్వాత ఆయన శిష్యులైనటువంటి వారిని గురించి చెప్తూ ఉన్నారు. తర్వాత ఆయనను వెతుకుతున్నటువంటి వారిని గురించి చెప్తూ ఉన్నారు. ప్రభువుని గురించి ఏమని చెప్పబడినదంటే, ఆయన పెందలకడనే ఇంకను చాలా చీకటి ఉండగానే లేచి బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అని చెప్పబడినది. నిద్ర లేచుట అనేటువంటిది ప్రతి ఒక్కరికి పరిచయమైనటువంటి విషయమే. చాలా మంది నిద్ర లేచేటప్పుడు చాలా బడలిక్కగా లేస్తూ ఉంటారు. అప్పటి వరకు నిద్రపోయి విశ్రాంతి తీసుకున్నప్పటికీ వారు లేచే సమయములో వారు లేవాలంటే కొంత బద్దకిస్తూ ఉంటారు. కొంతమంది తెల్లవారుజామునే లేచేటువంటి వారు, అంటే చీకటిగా ఉండగానే లేచేటువంటి వారు కొందరు ఉంటుంటారు. కొందరు కొంత సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో 6 గంటలు 6:30 సమయములలో లేచేటువంటి వారు మరికొందరు ఉంటారు. ఆ తర్వాత 8 గంటలు ఆ తర్వాత లేచేటువంటి వారు మరికొంతమంది ఉంటూ ఉంటారు. ఈ విధంగా మనుషులు వివిధ సమయములలో నిద్ర లేచేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అవసరతను బట్టి కొంతమంది తెల్లవారే లేచిపోయేటువంటి వారు ఉంటూ ఉంటారు. ఒకవేళ నీవు వేరొక ప్రదేశములో, నీవున్న ప్రదేశంలో కాకుండా వేరొక ప్రదేశములో పనిచేయుచున్నటువంటి వాడవైనట్లయితే, ప్రతి దినము నీవు అక్కడకు వెళ్ళి వచ్చేటువంటి వాడుగా ఉన్నట్లయితే, నీవు చేయవలసినటువంటి ప్రయాణము నిమిత్తము వేకువనే లేచేటువంటి వాడుగా ఉండవచ్చు. లేకపోతే నీకు ఏదైనా అవసరత ఉన్నట్లయితే ఆ సమయంలో, అంటే నీ అవసరతకు తగినటువంటి విధముగా నీవు ఆ సమయంలో రాత్రి సమయమైనప్పటికీ తెల్లవారైనప్పటికీ లేవవలసినటువంటి అవసరత ఉంటూ ఉంటుంది. అయితే కొంతమంది ఈ అవసరత ఏమీ లేకుండగానే నిద్ర లేచేటువంటి అలవాటు కొంతమందికి ఉంటూ ఉంటుంది. వారు పెద్దవారైనప్పటికీ, యుక్త వయస్సులో ఉన్న వారైనప్పటికీ, ఇంకా యవనస్తులైనప్పటికీ వారు వేకుననే నిద్ర లేచేటువంటి అలవాటు కొంతమందికి ఉంటూ ఉంటుంది. చాలా మంది వేకువననే నిద్రలు లేవాలంటే చాలా బాధపడుతూ ఉంటారు. వీళ్లలో చాలా మంది సోమరిపోతులై ఉంటూ ఉంటారు. నిద్రను ఆశించేటువంటి లక్షణం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా చలిచలిగా ఉన్నట్లయితే మరింత నిద్రాసక్తులై వీళ్లు ఉంటూ ఉంటారు. వీరికి నిద్ర లేవటమైనా, వేకువననే లేచి పనులు చేసుకోవడం అయినా ఆసక్తి వీరికి ఉండదు. కొంతమంది అవసరత నిమిత్తము వేకువనే లేచేటువంటి వారు ఉంటే, మరికొంతమంది ప్రార్థన నిమిత్తమై దేవునితో గడిపేందుకు వేకువననే లేచేటువంటి వారు ఉంటూ ఉంటారు. ఇలాంటి వారిని కొంతమందిని మీరు చూచుంటారు. వీరు చాలా ఖచ్చితంగా ప్రభువును ప్రేమించటం వలన ప్రభువు ఎడల ఆయనతో గడిపేటువంటి సమయమును వారి యొక్క జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటిదిగా ఎంచటం వలన వారు ప్రతిదినము ఎవరు చెప్పవలసినటువంటి అవసరం లేదు, అయితే వారే లేచి ప్రభువుతో ఆ సమయమును గడపవలనని కోరేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. మా యొక్క పేరెంట్స్ ఇద్దరు కూడా ఆ రకంగా ఉండటం నేను చూస్తూ ఉండేవాడిని. 4 గంటల సమయంలో 3 గంటల సమయంలో మమ్మల్ని నిద్రలేపి మమ్మల్ని చదువుకోమని చెప్పేవారు. అయితే అదే సమయంలో వారు ప్రార్థనకు వెళుతూ ఉండేవారు. ఈ విధంగా వారి ప్రార్థన జీవితమును మేము గమనించాము. వేకువనే లేచి ఒంటరిగా ప్రభుతో గడిపేటువంటి ఆ యొక్క ప్రార్థన సమయమును వారు మెయింటైన్ చేసుకుంటూ ఉండేవారు. సాల్మన్ అయ్య గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన బహుదీనులైనటువంటి దైవజనులు. ఆయన తెల్లవారుజామున ప్రతి దినము అక్కడ వర్షం పడనివ్వండి, మరొకటి కానివ్వండి, మరొకటి కానివ్వండి, పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ ఆయన 4, 4:30 ప్రాంతంలో లేచి ఒంటరిగా ప్రార్థనకు సైకిల్ వేసుకుని బయటకు వెళ్లిపోయి ప్రార్థన చేసుకుని వస్తూ ఉండేవారు. ఈ విధంగా కొంతమంది దైవజనులైనటువంటి వారు, ప్రభువుకు నమ్మకస్తులైనటువంటి వారు, ప్రభువును ప్రేమించేటువంటి వారు, ఆయన సన్నిధిని ఆశించేటువంటి వారు నిద్ర కన్నా కూడాను, సోమరితనం కన్నా కూడాను ప్రభువుని ఎక్కువగా ప్రేమించేటువంటి వారు వీరంతా కూడాను ఈ విధంగా చేయటం అనేటువంటిది మనం నిత్య జీవితంలో చూడవచ్చును. ఇక్కడ ప్రభువు పెందలకడనే ఇంకను చాలా చీకటి ఉండగానే లేచి బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన విలువ అనేటువంటిది మనకు తెలిసినప్పుడు ప్రార్థనను చేసేందుకు, ప్రార్థన జీవితమును జాగ్రత్తగా కాపాడుకునేందుకు మనము జాగ్రత్త పడుతూ ఉంటాము. ప్రార్థనలో నీవు సరిగా లేకపోయినట్లయితే నీవు బలహీనుడు అయిపోయేటువంటి అవకాశం ఎంతో ఎత్తుగా ఉన్నది. నీవెన్నన్నా చేయవచ్చును, నీవు సువార్త సేవ నిమిత్తం అటు ఇటు పరుగులెత్తవచ్చును, ఎంతో కార్యక్రమంలో చురుగ్గాను పాల్గొనవచ్చును, కానీ ప్రార్థన జీవితం అనేటువంటిది, ఈ ప్రార్థనలో కూడా అందరితో కలిసి చేసేటువంటి ప్రార్థన కన్నా నీ ఒంటరి ప్రార్థన విషయము, అంటే ప్రభువుతో నీవు ఏకాంతంగా గడిపేటువంటి ఆ యొక్క ప్రార్థన జీవిత విషయము నీవు జాగ్రత్త వహించకపోయినట్లయితే నీవు త్వరగానే కూలిపోయేటువంటి వాడవగాను, ప్రార్థన జీవితం నుండి తొలగిపోయేటువంటి వాడవగాను ఉండగలవు. కాబట్టి ఈ యొక్క ప్రార్థన జీవితం యొక్క ఆవశ్యకతను నువ్వు గుర్తించినటువంటి వాడవై ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే అందరూ చూసేటువంటి సమయంలో ప్రార్థన చేయటువంటి వారుగా ఉంటుంటారు. అందరూ చూస్తున్న సమయంలో ప్రార్థన పరులుగా కనపడాలని అని ఆశిస్తూ ఉంటారు. కానీ వారి జీవితంలో ప్రభు నిమిత్తమై చేసేటువంటిది కానీ, ప్రభువును ప్రేమించేటువంటి విషయంలోనూ, ఎవరైనా చూస్తున్నా చూడకపోయినప్పటికీ ప్రభు పట్ల కలిగినటువంటి ఆసక్తిని అదే విధముగా మెయింటైన్ చేసుకుంటూ ప్రభు యొక్క సన్నిధిలో ఒంటరిగా గడిపేటువంటి ఆ యొక్క సమయమును సరిగా నీవు చూసుకొనకపోయినట్లయితే అది నీకు మేలుకరమైనటువంటిది కాదు. కేవలము వేషధారిగా మాత్రమే నీవు మిగిలిపోగలవు. ప్రభు ఎప్పుడైతే ఈ విధముగా ఒంటరి ప్రార్థన చేసేందుకు వెళ్ళినాడు అరణ్య ప్రాంతానికి, అనేక ప్రజలు ఆయన నిమిత్తం ఆయన వెతుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీరంతా దేనికోసం వెతుకుతూ ఉన్నారంటే ఆయన యొద్ధ నుండి స్వస్థత నిమిత్తము వెతుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన అంతకుముందు కొన్ని స్వస్థతలు చేసి ఉన్నాడు. దానిని బట్టి శరీర సంబంధమైనటువంటి రుగ్మత అనేటువంటిది, వ్యాధి అనేటువంటిది, ఇలాంటివి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఎట్టి విధమైనటువంటి రోగమైనప్పటికీ తగ్గిపోతుంది ఆయన యొద్దకు వెళ్ళినట్లయితే అని తెలిసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరకు వెళ్లి స్వస్థత ఉండాలని ఆశించుతూ ఉంటారు. ఆ విధంగా వచ్చినటువంటి వారు వీరంతా కూడాను. వీరిలో ఎంతమందికి ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత పొందాలని ఉన్నదో నాకైతే తెలియదు, కానీ శరీర సంబంధమైనటువంటి స్వస్థత నిమిత్తము మాత్రము ఆయన యొద్దకు వస్తూ ఉండేవారు. ఇప్పుడు వచ్చినటువంటి వారంతా కూడా అలాంటి వారే. ప్రభు యొద్దకు మనం వచ్చేటువంటిది 2 రకములైనటువంటి స్వస్థతల నిమిత్తము వస్తూ ఉంటాము. ఒకటి శరీర సంబంధమైనటువంటి స్వస్థత, మరొకటి ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత. శరీర సంబంధమైనటువంటి స్వస్థత మనకు ఎప్పుడు అవసరమవుతూ ఉంటుందంటే మన శరీరములో అస్వస్థతగా ఉన్నప్పుడు, దాని వలన మనము ప్రత్యక్షంగా బాధ మనము అనుభవిస్తూ ఉంటాం. దీని వలన మనం వెంటనే దాని గురించి అటెండ్ అవటం అనేటువంటిది చాలా సార్లు జరుగుతూ ఉంటుంది. ఏ విధమైనటువంటి చిన్న అస్వస్థత కలిగినప్పటికీ మనము వెంటనే దానిని గురించి జాగ్రత్త పడి దానిని చూపించుకుని నయం చేయించుకోవాలని ఆశిస్తూ ఉంటాము. అయితే ఆత్మ సంబంధమైనటువంటి విషయములలో ఈ విధమైన జాగ్రత్త ఉండదు. ఎందుకంటే అది కేవలము లోపల ఉండేటువంటిది. దాని వలన నువ్వు పడేటువంటి బాధ అనేటువంటిది ప్రత్యక్షంగా శరీర సంబంధమైనటువంటి బాధ లాంటిది కాదు. కాబట్టి ఆ లోపల పడేటువంటి ఆ యొక్క బాధను నువ్వు సప్రెస్ చేసేస్తూ శరీర సంబంధమైనటువంటి బాధకు అటెండ్ అయినట్టుగా ఆత్మ సంబంధమైనటువంటి అస్వస్థతకు నీవు అటెండ్ కావు. ఇది నీ జీవితంలోనూ నా జీవితంలోనూ కూడా చాలా సార్లు సత్యమై ఉండగలదు, ఉంటుంది. మనం చదువుకున్న వాక్య భాగంలో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, సీమోనును అతనితో కూడానున్నవారును ఆయనను వెతుకుచూ వెళ్ళి, ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా అని వ్రాయబడి ఉన్నది. ఎప్పుడైతే వీరంతా కూడాను స్వస్థత నిమిత్తము వెతుకుతూ ఉన్నారో, సీమోను పేతురు మిగిలినటువంటి శిష్యులు ప్రభు ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎక్కడ కనపట్టలేదే అని చెప్పి వీరు కొంత ఆ తర్వాత నిద్రలేచి ఉంటారు. కాబట్టి ఆయన నిమిత్తం చూస్తూ ఆయనను వెతుకుతూ వెళ్ళి ఆయన ఉన్నటువంటి ప్రదేశములు ఆయనను కనుగొని ఆయనతో ఏమని చెప్తూ ఉన్నారంటే, అనేక మంది ఆయనను వెతుకుచు వచ్చారని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే దానికి సమాధానంగా క్రీస్తు ప్రభు ఏమని చెప్పాడంటే, ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను. ఇక్కడ మనం చూచినట్లయితే క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క సమాధానమును మనం చూచినప్పుడు, శిష్యులు ప్రజలు వేచి ఉన్నారని స్వస్థత నిమిత్తము చెప్తూ ఉన్నారు. అయితే ప్రభు దానిని గురించి మాట్లాడుకుండగా ఆయన బోధించు నిమిత్తమే వెళదము రండి అని చెప్తూ ఉన్నాడు. వాక్యమును ప్రకటించు నిమిత్తమై ఇతర గ్రామములకు వెళదాము అని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితిని అని వారితో చెప్పాడు. క్రీస్తు ప్రభు ఈ లోకములోనికి వచ్చినది తండ్రి చిత్తానుసారంగా జీవిస్తూ ఆయన నామమును మహిమపరచు నిమిత్తం వచ్చాడు. దీనిలో అనేకమైనటువంటి అంశాలు ఇమిడి ఉన్నాయి. మనం చెప్పుకున్నటువంటి ఒక్క సెంటెన్స్ లో అనేకమైనటువంటి విషయాలు ఇమిడి ఉన్నాయి. దీనిలో మొట్టమొదటిది అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే, క్రీస్తు ప్రభువు తన మరణ పునరుద్ధానముల వలన మనిషికి పాపము నుండి విముక్తి కలిగించుటకై వచ్చి ఉన్నాడు. ఇది ఆయన చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పని అయి ఉన్నది. అయితే ఇది ఆయన మరణమునకు తిరిగి పునరుద్ధానమై లేచేందుకు సంబంధించినటువంటిది కావటం వలన దీనిని ఆయన చిట్ట చివరిగా చేయవలసి ఉన్నది. ఎందుకంటే ఒకసారి మరణమైన తర్వాత ఆయన మరణ స్థితిలోనే లేడు, కానీ పునరుద్ధానం పొందిన తర్వాత ఆయన మరలా తిరిగి మన మానవ స్థితిలో లేవలేదు, గాని మహిమ కలిగినటువంటి శరీరంతో లేచి ఉన్నాడు. కాబట్టి ఈ మానవ రూపంలో ఉన్నప్పుడు, మానవ శరీరముతో ఉన్నప్పుడు ఆయన చేయవలసిన ఇతర అనేకమైనటువంటి పనులు ఆయనకు తండ్రి వలన అప్పగింపబడినవి. కాబట్టి వాటిని అన్నిటినీ పూర్తి చేసిన పిమ్మట చివరగా ఆయన చేయవలసిన అతి ప్రధానమైనటువంటి పని తన మరణ పునరుద్ధానముల వలన మానవునికి నిరీక్షణను, పాప క్షమాపణను ఇచ్చేటువంటి పని తండ్రి ఆయన భుజముల మీద పెట్టి ఉన్నాడు. దానిని ఆయన చేయవలసి ఉన్నది. కాబట్టి ఆయన మరణ పునరుద్ధానములకు ముందుగా ఆయన చేయవలసినటువంటిది మనుషుల యొక్క శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి అవసరతలను తీర్చవలసి ఉన్నది. ఆయన స్వస్థపరచవలసి ఉన్నది. అనేకులను ఆయన స్వస్థపరిచి ఉన్నాడు. ఆయన లోకంలో ఉన్నప్పుడు కుంటివారిని, గొడ్డివారిని, అంగహీనులను, వీరినందరినీ కూడాను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత ఇప్పుడు చెప్తున్నట్లుగా బోధించుట అనేటువంటిది ఆయన చేయవలసిన పనులలో ఒక పని అయి ఉన్నది. మందలించుట అనేటువంటిది, గద్దించుట అనేటువంటిది కూడా ఇమిడి ఉన్నది. ఒక సమయంలో పేతురును బాగా గద్దించి ఉన్నాడు సాతానా నా వెనుకకు బొమ్మని. ఇలాంటి గద్దింపులను గద్దించవలసి ఉన్నది. మందలించుట ఉన్నది. వారిలో వారు ఎవరు గొప్పవారని మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో దాన్ని మందలించవలసి వచ్చింది. శాస్త్రులతోనూ, పరిసయ్యులతోనూ, ప్రధాన యాజకులతోనూ, ఇలాంటి వారందరితోనూ ఆయన వాదించవలసి వచ్చింది. కాబట్టి వాదించుట అనేటువంటిది కూడా ఇమిడి ఉన్నది. అద్భుతములు చేయటనేటువంటిది ఆయన పనులలో ఒకటిగా ఉండింది. ఆయన గాలిని, సముద్రమును గద్దింపగానే అవి నిమ్మళంగా అయిపోయినాయి. ఇలాంటి అద్భుతములు చేయటనేటువంటిది ఇమిడి ఉన్నది. సూచనలనిచ్చుటకు, సలహాలనిచ్చుటకు, శిక్షణనిచ్చుటకు ఆయన పంపబడి ఉన్నాడు. తన 12 మంది శిష్యులకు ఆయన ప్రత్యేకమైనటువంటి శిక్షణనిచ్చినాడు, సూచనలనిచ్చినాడు, సలహాలనిచ్చినాడు. అదేవిధంగా రూపాంతర కొండ మీద తండ్రి చేత మహిమపరచబడట అనేటువంటిది కూడా ఆయన చేయవలసినటువంటి పనులలో ఒక పనిగా ఉండినది. కాబట్టి ఆయన కొండ మీదకు వెళ్ళవలసి వచ్చినది. అక్కడ ప్రత్యేకంగా ఆయన రూపాంతరము పొంది కొందరు శిష్యులకు మాత్రమే దానిని కనుపరచవలసినటువంటి తండ్రి చిత్తం అనేటువంటిది ఒకటి ఉన్నది. దానిని నెరవేర్చవలసినటువంటి అవసరత కూడా ఆయనకు ఉండినది. ఆ తర్వాత మనుషుల చేత దూషింపబడుట అనేటువంటిది, తృణీకరింపబడుట అనేటువంటిది ఎన్నోసార్లు ఆయనకు జరిగినది. సిలువ వేయబడుటకు ముందు మాత్రమే కాదు గాని అంతకు మునుపు కూడాను నజరేతు నుండి ఆయన సొంత గ్రామంలోనే ఆయన తృణీకరింపబడినాడు, దూషింపబడినాడు, త్రోసివేయబడినాడు. తరువాత జాగ్రత్తతో మెలగుట అనేటువంటిది మనకు నేర్పించవలసినటువంటి అవసరతను ఆయన కొన్నిసార్లు చేసి ఉన్నాడు. ఆయన దాగి ఉండి జనులలోనికి వెళ్ళిపోయాను, ఆయన తప్పించుకుని వెళ్ళిపోయాను, ఇలాంటి వాటిని కొన్నిటిని మనం ఆయన గురించి చదువుతాం. కాబట్టి కొన్ని సమయములలో అలాంటి వాటిని మనం చేయవలసినటువంటి అవసరం మన యొక్క జీవితంలో ఉంటుంటుంది. కాబట్టి ఏ సమయంలో ఎలా ఉండాలనేటువంటి దానిలో జాగ్రత్తతో మెలుగుట అనేటువంటిది కూడా ఆయన చేసి చూపించి ఉన్నాడు. రానయ్యున్నటువంటి కాలంలో జరగనయ్యున్నటువంటి అంశాలని తెలియజేయవలసినటువంటి అవసరత ఆయనకు ఉండింది. పరలోక రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యములో ఎవరు ఉండనై ఉన్నారు? పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏ విధంగా మనం ఉండాలి? ఆ తర్వాత యుగాంతమునకు సంబంధించినటువంటి అంశములు ఏ విధంగా ఉండనై ఉన్నవి, ఇవన్నీ కూడాను ఆయన తెలియజేయవలసినటువంటి అవసరత ఉండింది. అది తెలియజేసి ఉన్నాడు. ఆ తర్వాత ఎంతో ప్రాముఖ్యమైనటువంటి బోధించిన ప్రకారము జీవించుట అనేటువంటిది, మాదరిని కనపరచుట అనేటువంటిది, మానవునిగానే ఉంటూ పాపము లేనివాడుగా జీవించుట అనేటువంటిది ఆయన మనకు చూపించవలసినటువంటి బ్రతుకై ఉన్నది. అది ఆయన చేసి చూపించున్నాడు. మరెవ్వరికి సాధ్యం కానటువంటి దీనిని ఆయన ఒక్కడు మాత్రమే తన జీవితంలో చేసి చూపించి ఉన్నాడు. కొన్ని సమయములలో కొందరు విశ్వాసమును ఆయన పరీక్షించవలసి వచ్చినది. ఒక స్త్రీ ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆమెతో ఆయన ఏమని చెప్పాడంటే, పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేటగా సరైనటువంటిది కాదు అని చెప్పాడు. ఈ మాట ద్వారా ఆమెను పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క చిత్తమును అంగీకరించేటువంటిదిగా ఉన్నదా? లేకపోతే దేవుడు ఇలాంటి మనిషి అయినట్లయితే, ఇలాంటి వాడైనట్లయితే నేను ఆయన వద్దకు నేను రాను, ఆయన చిత్తం ఎలాగున్నదో నాకు అనవసరం, నన్ను ఒక రకంగాను మరి ఒకరిని ఒక రకంగాను చూచేటువంటి ఆయన యొక్క ఆధిపత్యానికి నేను తల ఒగ్గను అని చెప్పేటువంటి మనిషిగా ఆమె సమాధానం చెప్పనై ఉన్నదాని పరీక్షించాడు. ఆమె ఏమని చెప్పిందంటే, కుక్క పిల్లలు కూడా పిల్లలు పడవేసేటువంటి రొట్టె ముక్కలు తింటా ఉంటాయి కదా అని చెప్పింది. ఈ మాటలో ఆమె ఏమని తెలియజేసిందంటే, దేవుని యొక్క ఆధిపత్యమును ఆమె ఒప్పుకొని ఉన్నది, ఆమె అంగీకరించినది, అది దేవుని చిత్తం. దేవుడు సమస్తమును నిర్మించి ఉన్నవాడు, ఆయన చిత్తానుసారంగా దేనినైనను ఆయన చేయగలడు. కాబట్టి ఆయన చిత్తం ఏమై ఉంటే ఆ రకంగా జరగవలసినదే. నేను దానికి తల వంచుతాను, నేను ఆయన కృప కొరకు వేడుకుంటాను, ఆయన కృప మాత్రమే నాకు కావలసినది అని ఈ విధమైనటువంటి సమాధానమును తెలియజేసినప్పుడు ఆమెను పరీక్షించినటువంటి క్రీస్తు ప్రభు ఆమెకు ఆశించినటువంటిది అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి పరీక్షించట అనేటువంటిది కూడా ఆయన చేశాడు, విశ్వాసమును పరీక్షించినాడు. ఆ తర్వాత తండ్రి నుండి తెలుసుకున్నటువంటి విషయములను లోకమునకు తెలియజేయటనేటువంటిది ఆయన చేసినటువంటి పనులలో మరి ఒకటిగా ఉన్నది. ఈ విధంగా ఇంకొన్ని విషయములు మనం చెప్పుకునవచ్చును. అయితే వీటన్నిటి ద్వారాను మనకు తెలిసేటువంటిది ఏంటంటే, ఆయన బ్యాలెన్స్డ్ లైఫ్ ను జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన జీవించినటువంటి ఈ యొక్క బ్యాలెన్స్డ్ లైఫ్ అనేటువంటిది తండ్రి చిత్తానుసారముగా ఇతరులకు మాదిరికరంగా ఉండునట్లుగా చూచుకుంటూ ఆయన జీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్పబడిన ఇందు నిమిత్తమే కదా అనే మాట అర్థము దేవుని చిత్తానుసారంగా ఏ సమయంలో చేయవలసినది ఆ సమయంలో చేయటను సూచిస్తూ ఉన్నది. కొంతమందికి దేవుని చిత్తం అనేటువంటిది ఒకటి ఉన్నదని, ఆ చిత్తానుసారంగా మనము నడవలసి ఉన్నదని, దానికి కట్టుబడి ఉన్నట్లయితే మన జీవితం అనేటువంటిది ఫలభరితంగా ఉంటుందని చెప్పి ఇలాంటి ఐడియా అనేటువంటిది వారి యొక్క మనసులో కూడా ఎన్నడూ మెదిలినట్లుగా మనం చూడం. ఎందుకంటే వారి యొక్క హృదయములో ఈ దేవుని చిత్తము అనేటువంటి ఆ యొక్క కాన్సెప్ట్ సరైనటువంటి విధముగా ఉండి ఉండకపోవచ్చును. లేకపోతే ప్రభు కన్నా ఇతరమైనటువంటి వాటిని వారు ఎక్కువగా ప్రేమించేటువంటి వారుగా ఉండవచ్చును. ఏ కారణము చేతనైనా గాని ఇక్కడ ప్రభువు ఇందు నిమిత్తం కోసమే కదా అనేటువంటి మాటను వాడినటువంటి అర్థము దేవుని చిత్తానుసారంగా ఏ సమయంలో చేయవలసినది ఆ సమయంలో చేయటను సూచిస్తూ ఉన్నదని మనం గ్రహించాలి. ఎందుకంటే శిష్యులు అక్కడికి వచ్చి ఆ సమయంలో చెప్తున్నటువంటిది, ప్రజలందరూ స్వస్థత నిమిత్తమై నీకోసం ఎదురు చూస్తున్నారని చెప్తున్నప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నేను ఈ సమయంలో బోధించవలసినటువంటి అవసరత ఉన్నది. ఈ సమయము బోధించవలసినటువంటి సమయము, స్వస్థపరచవలసినటువంటి సమయము కాదు అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి దానికి మన జీవితంలో సమయం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. అది దేవుని చిత్తానుసారంగా మనం తెలుసుకొని ఏ సమయమునకు చేయవలసినటువంటి పనిని ఆ సమయమునకు మనం చేసేటువంటి వారమై ఉండాలి. క్రీస్తు ప్రభువు తను చేయవలసిన పనిని గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయనకు ఒక గురి అనేటువంటిది, ఒక గమ్యము అనేటువంటిది ఉన్నది. ఆయన ముఖ్యోద్దేశం ఏమిటంటే తండ్రి చిత్తానుసారంగా నడుచుకునటం అనేటువంటిది. ఆయన ప్రణాళిక ప్రకారము ఈయన కొనసాగటం అనేటువంటిది. ఆ సమయంలో చేయవలసినది బోధించటాన్ని క్రీస్తు ప్రభు గుర్తించాడు. నీ జీవితంలోనూ నా జీవితంలోనూ మన ధ్యేయములను మనము ఎరిగినటువంటి వారంగా ఉన్నామా? మన జీవిత ధ్యేయములు ఏమై ఉన్నవి? క్రీస్తు ప్రభు యొక్క జీవిత ధ్యేయము తండ్రి యొక్క చిత్తమును చేయుట, తండ్రి నామమును మహిమపరచుట, ఈ రెండింటి నుండి అన్ని వస్తాయి. కాబట్టి ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోవాలి, ఆయన చిత్తమును చేయుట, ఆయన నామమును మహిమపరచుట అనేటువంటిది. ఈ విధంగా మనము కూడాను మన జీవిత ధ్యేయమును ఎరిగినటువంటి వారంగా ఉంటున్నామా? ఆయన చిత్తమును చేసేటువంటి వారంగాను, ఆయన నామమును మహిమపరిచేటువంటి వారంగాను అన్ని సమయములలో అన్ని సందర్భాలలో ఉండగలుగుతున్నాము. దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన ఆధీనములో ఉండటం ద్వారా నీ ప్రణాళికను నువ్వు చార్ట్అవుట్ చేసుకునేటువంటి వాడుగా ఉంటున్నావా? కొంతమందికి అసలు వారు ఎందుకు ఉన్నారో ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో వారి జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. వారు ఆ జీవితములను అనేక మార్లు అదే విధంగా ముగించి వేస్తూ కూడా ఉంటూ ఉంటారు. పెద్దవాళ్ళని మనం చూసినట్లయితే వాళ్ళకి టైం టేబుల్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది, వాళ్ళకి ప్రణాళిక అనేటువంటిది ఉంటూ ఉంటుంది. వారు దినములో ఆ సమయమును ఏ విధంగా గడపాలనేటువంటిది ముందే రూపొందించుకుని ఉంటూ ఉంటారు. మీరు ఒక మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన పిఏ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఈ రోజు ఆయన పొద్దున్నే లేవగానే సాయంత్రం వరకు ఎవరెవరిని కలవాలనేటువంటిది ముందే నిర్ణయం అయిపోయి ఉంటుంది. ఆ సమయములలో వారిని కలుస్తూ వారితో చేయవలసినటువంటి పనులను పూర్తి చేసుకునేటువంటి వారుగా వారు ఉంటూ ఉంటారు. ఇది ప్రతి ఒక్క విశ్వాసికి తప్పనిసరిగా ఉండవలసినటువంటిది. ఏదో గాలికి కొట్టుకొని పోయినట్లుగా మనము మన సమయమును వెచ్చించేటువంటి వారంగా ఉండకూడదు. కానీ దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని ఆయన నామమును మహిమపరచుతూ చేసేటువంటి వారమై ఉండాలి. ఇక పైన చదివినటువంటి వాక్యములో క్రీస్తు ప్రభువు బోధించుటకు వెళ్లక మునుపు పెందలకడనే లేచి ఒంటరి ప్రార్థనలో గడుపుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే, ముందు బోధించవలసినటువంటి పని ఉన్నది, దాని అవసరతను గుర్తించిన వాడే ఉన్నాడు. బోధించుటకు ముందుగా ఆయన ప్రార్థించవలసినటువంటి అవసరతను గుర్తించినటువంటి వాడే ఉన్నాడు. దాని నిమిత్తమే ఆయన వేకువననే లేవవలసి వచ్చినప్పటికీ, నిద్రాభంగం అయినప్పటికీ ఆయన ప్రార్థన చేయటకు వెళ్ళినాడే గాని సోమరిపోతే అలాగే పడుకొని ప్రార్థన లేకుండా బోధించేందుకు ఆయన వెళ్ళలేదు. ఆయన పరిస్థితి ఆ విధంగా ఉన్నట్లయితే మనలో ఎంతమంది బోధించేందుకు వెళ్లేటప్పుడు కూడాను ప్రార్థించకుండా వెళ్లేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం? ప్రార్థన జీవితం అనేటువంటిది సరిగా మన యొక్క బ్రతుకులో లేకుండగా ఇతరులకు బోధించేటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం. థియరిటికల్గా బోధించటం అనేటువంటిది వేరు, నీ యొక్క స్వానుభవములో ప్రార్థనతో నిండినటువంటి వాడవై బోధించటం అనేటువంటిది ఆత్మచేత నింపబడినటువంటి వాడై నీ యొక్క బ్రతుకును సహితము మాదిరికరంగా కనపరచచ్చు ప్రభు యొక్క సేవలో పాల్గొనటం అనేటువంటిది అది భిన్నమైనటువంటిది, చాలా వ్యత్యాసమైనటువంటిది. ప్రార్థనతో సిద్ధపడని సిద్ధబాటు మనుషుల ఆత్మీయ జీవితానికి ఏ విధముగాను సహాయం చేయదు. నీవు దినదినమునకు మూడు ప్రసంగములు ఇవ్వవచ్చు, పెద్ద పెద్ద కన్వెన్షన్స్ లో మాట్లాడవచ్చు, టీవీ ప్రసంగికుని గాను రేడియో సువార్తికుని గాను ఉండవచ్చు. అయితే ఇవన్నీ కూడాను నీకు బ్యాడ్జీలుగా మిగిలిపోతాయి, జేబుకు తగిలించుకుని తిరిగేటువంటి బ్యాడ్జీలుగా మిగిలిపోతాయి తప్ప ప్రభు యొద్ద నీకు రావలసినటువంటి ప్రశంస అనేటువంటిది ఏది ఉండదు. ఎందుకంటే ప్రార్థన లేకుండా నీ యొక్క బ్రతుకునే సరిగా నీవు కాచుకొనకుండగా నీవు ప్రభువు నిమిత్తము ఏదో చేస్తున్నానని ఈ బ్యాడ్జీల ద్వారా నిన్ను నువ్వు ప్రచారం చేసుకునేటువంటి వాడవైనట్లయితే నీవు ఒక దినమందు నిరుత్సాహపడేటువంటి దినము రానై ఉన్నది. వ్యక్తిగత జీవితంలో ప్రభుత్వ సరైనటువంటి సహావాసము లేనటువంటి వారు చేసేటువంటి సేవ కేవలము నిష్ఫలమైనటువంటిదిగా అయిపోతూ ఉంటుంది. ఇది నేను కొందరు జీవితాల్లో అక్షరాల జరగటం అనేటువంటిది గమనించాను. కొందరు సేవలోనికి వచ్చినటువంటి కొత్తలు ఫ్లరిష్ అవుతూ సేవ అనేటువంటిది ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లుగా వారి యొక్క సేవను గురించి నేను వినటము జరిగింది. కొంతకాలం ఆ విధంగా కనబడటము జరిగింది. అయితే వారి యొక్క జీవితంలో సడన్ గా ఏం జరిగినదో తెలియదు, గాని వారిలో సరైనటువంటి సత్యం అనేటువంటిది తొలగిపోవటం నేను గమనించినప్పుడు వారి యొక్క సేవ ఆ తర్వాత ఎంతో కాలం పట్టలేదు, కుంగిపోయినటువంటిదిగా ఒకసారి కొలాప్స్ అయిపోయినట్లుగా అయిపోయినది. కాబట్టి నీవు నీ హృదయాంతరంగంలో ఎలా ఉన్నావు? వ్యక్తిగత జీవితంలో ప్రభుత్వం నడిచేటువంటి వాడుగానే ఉంటున్నావా? లేకపోయినట్లయితే ఎప్పుడో నీ యొక్క జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క ప్రభువును నీవు సంధించినటువంటి ఆ 40 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ యొక్క సంఘటన మీద ఆధారపడుతూ నీవు నీ దినచర్యలో ప్రభువును ముందుగా పెట్టేటువంటి వాడుగా కాకుండా ఆయన మీద ఆధారపడేటువంటి వాడుగా కాకుండా ప్రార్థన జీవితమును విశ్వాస జీవితమును సరైన విధంగా కాచుకొనకుండా నీ స్వంత శక్తి మీద ఆధారపడుతూ నువ్వు ఏదో ప్రకటించాలని చూచినట్లయితే అది ఫలించేటువంటిదిగా ఎన్నటికీ ఉండలేదు. పరిశుద్ధాత్మ యొక్క ఆధీనములో ఉండి చేసేటువంటి బోధలు తప్పక పనిచేస్తూ ఉంటాయి, సహాయకరంగా ఉంటుంటాయి. ఎందుకు? ప్రభుతో నీ వ్యక్తిగత జీవితంతో పాటు ప్రార్థన అనేటువంటిది తప్పనిసరిగా అవసరమై ఉన్నది. నువ్వు ప్రార్థించేటువంటి వ్యక్తి అయినట్లయితే ప్రభువుకు సన్నిహితంగా ఉంటావు, నీ బ్రతుకును సరిదిద్దుకునేటువంటి వాడుగా ఉండగలవు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ నీకు సమీపంగా ఉంటాడు. కాబట్టి నువ్వు చేసేటువంటి ప్రసంగములైనప్పటికీ, చేసేటువంటి పరిచర్య అయినప్పటికీ, ఇంకేదైనప్పటికీ అది వాక్యానుసారమైనదిగాను పరిశుద్ధాత్మ యొక్క ప్రోద్బలముతో కూడినటువంటిదిగా ఉంటూ ఉంటుంది. కాబట్టి అది ఇతరులకు సహాయం చేసేటువంటిదై ఉంటుంది, గాని ఇతరులను క్రిందికి లాగివేసేటువంటిది గాను నీ యొక్క సొంత మాటలకు సంబంధించినటువంటిది గాను అది ఉండనేరదు. కాబట్టి ఆ యొక్క స్థితిలో ఉండి ప్రభు సేవలో నువ్వు పాలు పంపులు పొందేటువంటి వాడుగా ఉంటున్నావా? లేకపోయినట్లయితే వ్యర్థమైనటువంటి నీ యొక్క మాటల చేత ప్రజలను ఏదో నవ్విస్తూ, లేకపోతే ప్రజలకు ఏదో ముచ్చటైనటువంటి కౌర్లు చెబుతూ చలామణి అయిపోయేటువంటి ప్రసంగికుడిగా నీవు ఉంటున్నావా? గమనించుకునవలసినటువంటి అవసరం వచ్చింది. క్రమశిక్షణ లేనటువంటి క్రైస్తవ జీవితం అనేటువంటిది కేవలము నిరుపయోగమైనటువంటిది. చాలా మంది జీవితాల్లో క్రమశిక్షణ అనేటువంటిది ఉండదు. వారు ఒక దాన్ని ప్రారంభిస్తారు, దానిని 1-2 రోజుల పాటు కొనసాగిస్తారు, 3వ రోజు నుండి మూల పెట్టేస్తూ ఉంటారు. దానిలో నిలిచిండే వారు గాను కొనసాగేటువంటి వారు గాను వారు ఉండరు. వారు తీసుకున్నటువంటి నిర్ణయములకు కట్టుబడినటువంటి వారుగా వారు ఉండరు. కొంచెం నిద్ర, సోమరితనం ఇలాంటి వాటికి వారు తలయొగ్గేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. దినదినము ప్రభువుతో ఆయన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించేటువంటి పరిస్థితి వారిలో ఉండదు. ఈ విధముగా నీ యొక్క జీవితం ఉన్నట్లయితే నీవు ఏ విధమైనటువంటి ప్రసంగికుడు అయినా కావచ్చు, విశ్వాసి అయినా కావచ్చు, నువ్వు ఏ చర్చికైనా వెళ్ళవచ్చు, ఎన్ని చోట్ల నువ్వు వాక్య పరిచర్య చేస్తూ అనైనా ఉండవచ్చు, కానీ త్వరలోనే అదంతా కూడాను కేవలము నిష్ప్రయోజకరమైనటువంటిదిగా అది అందరికీ తెలియనై ఉన్నటువంటి దినము రానై ఉన్నది. కాబట్టి ప్రభువును నీ హృదయాంతరంగములో ఎరిగినటువంటి వాడుగా ఉన్నావా? ఆయనను దినదినము వెతుకుతున్నటువంటి వాడుగా ఉన్నావా? పెందల కడనే లేచి ఆయన యొక్క సన్నిధిని వెతికేటువంటి వాడుగా ఉంటున్నావా? ఇది నీ జీవితములో దినదినము జరిగేటువంటి అంశముగా ఉంటున్నదా? ప్రార్థన యొక్క అవసరతను నీవు గుర్తించినటువంటి వాడుగా ఉంటున్నావా? వాక్య పరిచర్యకు ముందు ప్రార్థనతో సిద్ధపడవలసినటువంటి అవసరతను నీవు గుర్తించినటువంటి వాడుగా ఉంటున్నావా? తగిన విధముగా నీ వ్యక్తిగత జీవితమును ప్రభువులో సరిగా ఉంచుకొనగలుగుతున్నావా? నీ యొక్క జీవితములో ప్రభు చిత్తమును చేయవలనని, దానిని నెరవేర్చవలనని, ఆయన నామమును మహిమపరచవలెను అనేటువంటివి నీ యొక్క గురిగాను గమ్యముగాను ఉన్నాయా? లేకపోయినట్లయితే సోమరిపోతుగాను నిద్రాసక్తి కలిగినటువంటి వాడుగాను నీవు కొనసాగేటువంటి వాడుగా ఉంటున్నావా? నీవు చేయవలసినటువంటి పనులను నువ్వు ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నావు? అంటే నీ మనసుకు సంబంధించి కాదు, ప్రార్థించి నీవు ఏమి చేయవలసి ఉన్నది, ఆ సమయంలో ఏమి చేయవలసి ఉన్నది. ఇక్కడ ప్రభువును చూచినప్పుడు మనము ఆయన చేయవలసినటువంటి స్వస్థతలు కాదు, గాని ఆ సమయంలో బోధించవలసినటువంటిది సమయమని ఆయన గుర్తించినాడు. ఈ విధంగా నీవు సరైనటువంటి విధంగా ప్రార్థనా పూర్వకంగా నీ యొక్క నిర్ణయములను తీసుకునేటువంటి వాడివై ఉంటున్నావా? మనలను మనము పరీక్షించుకునవలసి ఉన్నది. ఆ విధంగా పరీక్షించుకున్నట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడమైన తండ్రి, ఉదయకాలమందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోను మేము వచ్చి ఉన్నాము. మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు చూపినటువంటి మాదిరిని మేము చూస్తూ దానిని తలంచుకుంటూ దానికి తగిన విధంగా మమ్మలను మేము మలచుకునేటువంటి వారినిగా చేయండి. దేవా, మేము నిర్లక్ష్య పెట్టేటువంటి వాటిని నిర్లక్ష్య పెట్టేటువంటి వారంగా ఉండక, ప్రధానమైనటువంటివి ఏవో అప్రధానమైనవి ఏవో తెలుసుకుని తగిన విధంగా ప్రార్థనా పూర్వకంగా మా జీవితంలో వాటిని చేయటకు సంకల్పించుకునేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. తండ్రి, ఈ దినము మేము విన్నటువంటి వాక్యము మా హృదయంలో పనించున్నట్లుగా సహాయం చేయండి. క్రీస్తు నామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.